శత్రు విభజన. వెంకటగిరి అనే గ్రామంలో వీరన్న అనే రైతు ఉండేవాడు. అతనికి 4 ఎకరాల పొలం ఉండేది. అతను కష్టపడి పనిచేసి అందులో వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. 1-7 వర్షాలు లేక కరువు వచ్చి ఆ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువైంది. కానీ 7 వర్షాలు పడి పైర్లు పచ్చగా పెరిగినాయి. వీరన్న పొలంలో జొన్న బాగా పండింది. వీరన్న రాత్రిళ్ళు పొలానికి కాపలా కాస్తున్నాడు. 1 రాత్రి అతను తన గుడిసెలో పడుకొని కునుకుతూ ఉండగా ఉన్నట్టుండు చేనులో ఏదో చప్పుడయ్యింది. దొంగలై ఉంటారనుకుని వీరన్న కర్ర తీసుకొని కంబలి కప్పుకొని బయలుదేరాడు. అల్లంత దూరంలో 4 దొంగలు చేనులో ప్రవేశించి కంకులు కోస్తూ ఉండడం అతని కంటపడింది. వెన్నెలలో అతను ఆ దొంగలను పోల్చుకున్నాడు. వాళ్ళు అతని గ్రామానికి చెందిన వాళ్ళే. వాళ్ళు 4, తాను 1. కర్ర తీసుకొని వారి పైకి పోవడం తనకే ప్రమాదం. ఏం చెయ్యాలా అనుకుంటుండగా అతనికి 1 ఆలోచన వచ్చింది. అతను కర్రను అక్కడే వదిలేసి నిర్భయంగా దొంగలను సమీపించాడు. వీరన్న చేనులో దొంగతనంగా రాత్రివేళ చొరబడి కంకులు కోస్తున్న 4 ఒకడు పురోహితుడు, 1 వ్యాపారి, 1 క్షత్రియుడు, 4వవాడు నాగన్న అనే పేద రైతు. వీరన్న పురోహితుని సమీపించి నమస్కారం చేసి, స్వామి, మీరు అర్ధరాత్రి వేళ రావాలా? కాకిచేత కబురు పంపితే మీకు కావలసిన జొన్న కంకులు నేనే కోసి తెచ్చి ఇంటి దగ్గర ఇద్దును కదా, మీరు నిశ్చంతగా కోరినని కంకులు కోసుకోండి అన్నాడు. పురోహితుడు పొంగిపోయి తనకేమీ భయం లేదనుకున్నాడు. తరువాత వీరన్న క్షత్రియుడు వద్దకు వెళ్ళి, రామరాజుగారు, తమరు మాకు ప్రభువులు, అందుచేత ఈ పొలం మీదే, మీరు ఎన్ని కంకులు కోసుకుంటే మటుకు అడిగేవాడేవడు అన్నాడు. ఆ మాట విని క్షత్రియుడు తనకు కూడా భయం లేదనుకుని నిశ్చింతగా కంకులు కోయసాగాడు. వీరన్న వ్యాపారి వద్దకు వెళ్ళి, శ్రేష్ఠిగారు, మా బతుకులు మీమీదే ఆధారపడి ఉన్నాయి. సమయానికి అప్పులు సప్పులు ఇచ్చి ఆదుకుంటూ ఉంటారు. మీకు అడ్డేమిటి? మీ చిత్తం వచ్చినన్ని కంకులు కోసుకోండి అన్నాడు. ఈ మాటలతో వ్యాపారికి కూడా భయం తీరిపోయింది. వీరన్న రైతును సమీపించి, ఒరే నాగన్న, ఈ 3 మనబోటి వాళ్ళు దానంగానో పన్ను రూపంలోనో బాకీకి వడ్డీ రూపంలోనో ఇచ్చుకోవలసిన వాళ్ళం. కానీ నువ్వు సాటి రైతువై ఉండి ఈ పని చేయడం ఏమీ బాగలేదు. పద మా అమ్మ దగ్గరికి, నీకు ఆవిడ ఏం తీర్పు చెబుతుందో చూస్తాం అని నాగన్నను రెక్క పట్టుకొని తన గుడిసెకు ఈడ్చుకుపోయాడు. మిగిలిన 3 నాగన్నను ఏ విధంగానూ ఆదుకోలేదు. వీరన్న పొలంలో పడి దొంగతనం చేయడానికి తమ 3 హక్కు ఉన్నది కానీ నాగన్నకు లేదని వాళ్లకు నమ్మకం కుదిరింది. వీరన్న కొంచెం సేపటికి తిరిగి వచ్చి కంకులు కోస్తున్న పురోహితుడితో, అయ్యా, మా అమ్మ అంటున్నది కదా, పురోహితుడు దానమిస్తే పుచ్చుకోవచ్చు కానీ దొంగిలించడం తప్పు అంటున్నది, మీరు ఒక్కసారి ఆవిడ దగ్గరికి రండి అంటూ పురోహితుడి చెయ్యి పట్టుకున్నాడు. పద మీ అమ్మ అనుమతితోనే కంకులు కోసుకుంటాను అంటూ పురోహితుడు వీరన్న వెంట వెళ్ళాడు. కొద్దిసేపట్లో వీరన్న మళ్ళీ తిరిగి వచ్చి వ్యాపారితో, అయ్యా శ్రేష్ఠిగారు, మీరు మాకు ఏనాడు అప్పులిచ్చి ఆదుకోలేదని మా అమ్మ అంటున్నది, మీరు కంకులు కోయటం తప్పట, వచ్చి సంజాయిసి చెప్పుకోండి అంటూ చేయి పట్టుకున్నాడు. వ్యాపారి క్షత్రియుడికేసి దీనంగా చూశాడు. కానీ క్షత్రియుడు అతన్ని ఆదుకునే ధోరణిలో లేడు. ఈసారి వీరన్న కర్రతో సహా వచ్చాడు. అప్పటికి క్షత్రియుడు తాను కోసిన కంకులన్నీ మూటగట్టుకున్నాడు. అతను వీరన్నను, అతని చేతిలో ఉన్న కర్రను చూడగానే జొన్న కంకుల మూట ఎత్తుకుని పారిపోసాగాడు. వీరన్న క్షత్రియుడు వెంటబడి కర్రతో బాదాడు. ఆ దెబ్బకు క్షత్రియుడు కింద పడిపోయి వీరన్నకు చిక్కాడు. వీరన్న అతని చేతులు అంటగట్టి, మిగిలిన 3 దొంగతనం చేస్తూ ఉంటే శిక్షించవలసిన వాడివి, నువ్వు కూడా వాళ్లతో చేరి దొంగతనం చేస్తావా? ఈ నేరానికి నువ్వు శిక్ష పొందవలసి ఉంటుంది అన్నాడు. నన్ను కూడా మీ అమ్మ దగ్గరికి తీసుకుపో. మిగిలిన 3 క్షమించిన మీ అమ్మ నన్ను మాత్రం క్షమించదా అన్నాడు క్షత్రియుడు. వీరన్న నవ్వి, మా అమ్మ ఎవరనుకున్నావు? ఈ భూదేవే. ఆమె పక్షానే నేను నిన్ను బంధించాను. మిగిలిన 3 కూడా నా గుడిసెలో కట్టిపడేశాను అన్నాడు. అతను చుట్టుపక్కల రైతులను అందరినీ కేకేసి వారంతా రాగానే జరిగినదంతా చెప్పి తెల్లవారగానే దొంగలందరినీ న్యాయస్థానానికి పంపేశాడు.